प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम मोदटि स्कंदम 12वा अध्यायम श्लोकम संख्या 28 जिज्ञासितात्म यदाढ्यो मुनेर्व्यास सुतादसौ हित्वेदं रूपगंगायां यास्यत्यद्धाकुतो भयम्। तात्पर्य मरियु भाष्यम कृष्ण कृपामूर्ति एसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापकाचार्य। तात्पर्य सरी अगर आत्मज्ञानमुनु गूर्चि गोप्प तत्ववेत्त अयिन వ్యాసస్తుతిని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయత్వమును సాధించును. భాష్యం భౌతిక జ్ఞానం అనగా ఆత్మజ్ఞానమును గూర్చి తెలియకపోవుటయని భావం. ఆత్మకు సంబంధించిన సరి అయిన జ్ఞానమును సంపాదించుటయే తత్వం అనబడును. ఆత్మానుభవ రాహిత్యమైన తత్వము కేవలము శుష్క కల్పనయో లేదా కాలమును మరియు శక్తిని వృధాపరచుటయో కాగలదు. ఆత్మకు సంబంధించిన సరి అయిన జ్ఞానమును శ్రీమద్భాగవతం ప్రసాదించుచున్నది. తత్కారణమున శ్రీమద్భాగవత శ్రవణము చే మనుజుడు భౌతిక సాంగత్యము నుండి ముక్తుడై అభయత్వ రాజ్యమున ప్రవేశింపగలడు. వాస్తవమునకు ఈ భౌతిక జగము సంపూర్ణముగా భయభూయిష్ఠితము. కారాగృహమునందలి ఖైదీల వలె దీని అందలి వారలు సదా భయాందోళనలను కలిగి ఉందరు. కారాగృహమునందు ఎవరును కారాగృహ నియమ నిబంధనలను ఉల్లంఘించలేరు. నియమోల్లంఘనం అనగా ఖైదు జీవనమును పెంచుకొనటే కాగలదు. అదేవిధముగా మనమందరము ఈ భౌతికత్వమున సదా భయాతురలమయ్యుందుము. ఈ భయమే కలతగా పిలువబడుచున్నది. ప్రకృతి నియమములను ఉల్లంఘించియో లేక ఉల్లంఘించకనో ఈ భౌతిక జీవనమున ప్రతి ఒక్కరూ కలతలతో నిండి ఉన్నారు. అటువంటి నిరంతర కలతల నుండి బయటపడుటయే ముక్తి అనబడును. కలతను శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలోనికి మార్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. ఆ విధముగా కలతను భౌతికత్వము నుండి ఆధ్యాత్మికతలోనికి మార్చు అవకాశమును శ్రీమద్భాగవతము మనకు కల్పించుచున్నది. ఆత్మదర్శి అయిన సుఖదేవ గోస్వామి వంటి తత్వవేత్త సాంగత్యమున అది సాధ్యపడగలదు. పరీక్షిణ్ మహారాజు తన మరణ హెచ్చరికను వినిన పిదప సుఖదేవుని సాంగత్యమున ఈ అవకాశమును పొంది కోరిన ఫలమును సాధింపగలిగారు. శ్రీమద్భాగవతపు ఇటువంటి ప్రవచనములు మరియు శ్రవణములను కొందరు వ్యాపార ధోరణి కలవారు అనుకరించుచుండు. వారి నుండి శ్రవణము చేయు మూర్ఖ శ్రోతలు తాము కూడా భవబంధముల నుండి ముక్తులమై అభయత్వమును సాధించగలమని భావించుచుందురు. శ్రీమద్భాగవతపు అట్టి అనుకరణ శ్రవణం కేవలము హాస్యాస్పదమే కాగలదు. కనుక తమకు గల భోగానుభవ వ్యవస్థను పోషించుటకై ధనలోభులైన వారిచే నిర్వహింపబడు అట్టి భాగవత సప్తాహ కార్యంచే ఎవరునూ మోసపోరాదు. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ తాత్పర్యం చూస్తే ఆత్మ యథార్థ్య, యథార్థం అంటే నిజమైన అని. నిజానికి శ్రీమద్భాగవతంలో కూడాను మనం మొదటి అధ్యాయంలో ధర్మ ప్రోజిత కైటపోత్ర పరమో నిర్మత్సరాణం సతాం అంటే శ్రీమద్భాగవతం ఈ భౌతిక జ్ఞానం అంటే భౌతిక సంసారంలో మనం ఇంద్రియ భోగం కోసం భౌతిక జ్ఞానాన్ని సముపార్జిస్తాం, ఇంద్రియ భోగం కోసం అనేకమైన వాటిని సమకూర్చుకుంటాం. వీటన్నిటిని కూడా నిరసిస్తుంది, వీటన్నిటిని కూడా కొట్టిపారేస్తుంది ఏమిటి శ్రీమద్భాగవతం. ఏమంటుంది అవన్నీ, దాన్ని ఏమని చెప్తున్నాయి, అవన్నీ కూడా మోసపూరితమైన ధర్మాలని చెప్తుంది. ఎందుకు మోసపూరితం? నిజానికి మోసం అంటే అందులో ఎటువంటి మోసం లేదు. ఎందువలన? అది ఆ ధర్మాలు కూడా ఏవైతే ఉన్నాయో జీవుని ఉద్ధరించడానికే ఉన్నాయి. కానీ ఉన్నతమైన అంటే ఆధ్యాత్మిక దృష్టి నుంచి, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, కృష్ణుడి యొక్క దృష్టి నుంచి చూసినట్లయితే ఇవన్నీ కూడా మోసమే, జీవుణ్ణి మోసం చేస్తూ ఉన్నాయి ఈ ధర్మాలని. ఎందువలన? వాళ్ళకి భౌతికమైన ఇంద్రియ భోగం కోసం ఉపయోగపడేవే మిగతావన్నీ కూడా, ఆ జ్ఞానం భౌతిక జ్ఞానం ఇదంతా కూడా. కానీ ఆ జ్ఞానం భౌతిక జ్ఞానం కృష్ణుడి దగ్గరికి చేర్చలేవు కాబట్టి వాటిని మోసపూరితమైన ధర్మాలు అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి స్వర్గానికి వెళ్ళడానికి అనేకమైన వ్రతాలు పూజలు యజ్ఞాలు ఉన్నాయి, అవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నాయి. కానీ శ్రీమద్భాగవతం అవన్నీ కూడా మోసం అని చెప్తుంది. ఎందుకని? జీవుడి యొక్క సహజమైన స్థితి కృష్ణుడి సేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉండడం. కానీ ఇక్కడ శాస్త్రం వాళ్ళకేమిస్తుంది? ఏదో ఒక భౌతికమైన సదుపాయాలు, ఇంద్రియ భోగం కోసం సదుపాయాలని ఇస్తుందన్నమాట. యజ్ఞయాగాదుల వలన ఈ విధంగా చేయడం అంటే అసలైనది ఏదైతే భక్తి ఉందో, కృష్ణుని సేవించే మార్గం, అవి చూపించకుండా అనేకమైన వాటిని మన ఇతర వేదాలు ఇస్తూ ఉన్నాయన్నమాట. అయితే వాటిని కూడా శ్రీమద్భాగవతం ఏమని చెప్తుందంటే వాటిని, అవన్నీ కూడా మోసపూరితమైనవి, జీవుడికి నిజంగా కావాల్సినవి కాదు అని చెప్తుంది. అందువలన అవి మోసమైనవి అని చెప్తున్నాం. కానీ అంతేగాని నేరుగా అవి అందరినీ మోసం చేసేవో లేదా అవి సరైనవి కాదనో పూర్తిగా అధర్మం అని కాదు, ధర్మమే. కానీ పరమ ఉత్కృష్టమైన పరమ ఉన్నతమైన ధర్మం కాదది. పూర్తి స్థాయిలో జీవుడికి తన యొక్క సహజ స్థితిలో ఉంచలేవవి, అందువలన అవి మోసపూరితమైనవి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే ప్రభుపాదులు చెప్తున్నారు, భౌతిక జ్ఞానం ఎవరికైతే భౌతిక జ్ఞానం ఉంది, భౌతిక జ్ఞానం అనగా ఆత్మ జ్ఞానమును గురించి తెలియకపోవుటని భావం. ఈ రోజుల్లో చాలామంది మనం పిహెచ్డి, ఎంటెక్, బీటెక్ రకరకాల డిగ్రీలు ఇవన్నీ చదువుతున్నారు. వాళ్ళకి నిజమైన తత్వం తెలియదు. నిజమైన తత్వం తెలియడం అంటే ఏంటంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఆత్మకు సంబంధించిన సరి అయిన జ్ఞానంను సంపాదించుటయే తత్వం అనబడును. తత్వం ఎవరికి తెలుసు అంటే, ఎవరైతే ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళకే తత్వం తెలుసు. దీన్ని బట్టి చూసినట్లయితే ఈ రోజుల్లో ఉన్న సైంటిస్టులు చాలామంది కూడా దాదాపు పశువులతో సమానంగా చెప్పుకోవచ్చు శాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఎవరైతే ధర్మం గురించి ఏమాత్రం తెలియదో ఎవరికి, ఎవరికైతే, వాళ్ళని శాస్త్రం ఏమంటుందంటే ద్విపాద పశువు అని చెప్తుంది. కాబట్టి మనకి పిహెచ్డియో లేదా సైంటిస్టో లేదా ఒక ఇంజనీరో లేదా డాక్టరో వీళ్ళందరూ ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం కానీ లేకపోయినట్లయితే అవన్నీ వాళ్ళ యొక్క సమయం వృధా, లేదా వాళ్ళు చేసేదంతా కూడా శుష్క కల్పన, శక్తిని వృధా చేసుకోవడం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. అంతేగాని ఎటువంటి ప్రయోజనం లేదు. భౌతిక జ్ఞానం కేవలం భౌతికమైన జ్ఞానమే నేర్చుకోవడం. భౌతిక జ్ఞానం కూడా అవసరం. ఎప్పుడు అవసరం? భౌతిక సంసారం యొక్క లక్షణం మనం తెలుసుకోవడం కోసం దాని గురించి కూడా చర్చించాలి. ఎలాగా? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మాముపేత్యు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఈ భౌతిక ప్రపంచం దుఃఖంతో కూడుకున్నదని, అదేవిధంగా అశాశ్వతమైందని, తాత్కాలికమైందని తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ సంసారంలో అనేకమైన కార్యకలాపాలను విశ్లేషిస్తాం. అనేకమైన పనులు చేయడం వల్ల మనకేమొస్తుంది? దుఃఖమే వస్తుంది. ఇది తెలుసుకోవడం కోసం మనం భౌతిక సంసారాన్ని విశ్లేషిస్తాం. దాన్ని కూడా ఎందుకు అలా విశ్లేషిస్తున్నాం? ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసం. కేవలం భౌతిక సంసారంలో మన ఇంద్రియ భోగాన్ని పెంచుకోవడం కోసం కాదా అక్కడ మనం చర్చిస్తుంది భౌతిక సంసారం గురించి? ఆ విధంగా మనం భౌతిక జ్ఞానం తెలుసుకోవాలి, అప్పుడు మనకి ఆత్మజ్ఞానం కూడా వస్తుందన్నమాట. అక్కడ ముఖ్యం మన యొక్క లక్ష్యం ఏంటి? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం. అందులో భాగంగా మనం ఈ భౌతిక సంసారం గురించి మనం నేర్చుకుంటున్నాం. లేదంటే మన యొక్క విలువైన మనిషి జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళమే అవుతాం. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోకుండా కేవలం భౌతిక సంసారంలో మన యొక్క సదుపాయాలను పెంచుకోవడం కోసమే మనం ఎప్పుడు సమయాన్ని వెచ్చిస్తున్నాం అనుకోండి, అప్పుడు మన యొక్క విలువైన మనిషి జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు? శ్రీమద్ భాగవత శ్రవణము చే మనుజుడు భౌతిక సాంగత్యము నుండి ముక్తుడై అభయత్వ రాజ్యమును ప్రవేశింపగలడు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు చెప్తున్నారు ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉదాహరణకి ఒక ప్రళయం వచ్చిందనుకోండి, అప్పుడు మీరు దేన్ని ఆశ్రయించాలంటే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఆశించాలని చెప్తున్నారు. ఆశ్రయించాలి వాటిని. మన యొక్క వస్తువులు సంపద అంతా వదిలేసిన ఈ మూడింటిని పట్టుకోమని చెప్తున్నారు ప్రళయం వచ్చినప్పుడు. మనకు అవే ఆశ్రయం అన్నమాట. వాటిని మనం ఆధారంగా చేసుకొని మనం జీవించగలం. ఒకవేళ మూడు మీరు కానీ పట్టుకోలేకపోయినట్లయితే ఈ మూడింటిని, అప్పుడు ఏం చేయాలంటున్నారంటే భగవద్గీతను వదిలేయచ్చు, భాగవతం, చైతన్య చరితామృతాన్ని పట్టుకోమన్నారు. ఆ రెండు కూడా పట్టుకోలేకపోయినట్లయితే భాగవతాన్ని వదిలేసి చైతన్య చరితామృతాన్ని పట్టుకోండి, అది వదలొద్దు అని చెప్తున్నారు. చైతన్య చరితామృతం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే చైతన్య చరితామృతం, మనం ఇప్పుడు భాగవతం గురించి చెప్పుకుంటున్నాం, కానీ దీని తర్వాత చదివేది దీనికంటే కూడా ఉన్నతమైంది పూర్తిగా. అంటే దీనికి ఇది తక్కువ స్థాయి, అది ఎక్కువ స్థాయి అని కాదు. ఇక్కడ భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం మూడు శుద్ధ భక్తులకి మూడు ఇటు యొక్క స్థాయి ఒకటే, అదే ఒక తారతమ్యం లేదు వాటిలో. కానీ చైతన్య చరితామృతంలో ఏంటంటే వేదాల యొక్క సారం, సాధన పూర్వకంగా ఏ విధంగా మనం భక్తి చేయాలనే చైతన్య మహాప్రభు చేసి చూపించారు. అదేవిధంగా భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు చేసిన లీలలన్నీ కూడా మనకి పొందుపరచబడ్డాయి చైతన్య చరితామృతం. అందువలన అది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. కాబట్టి చైతన్య చరితామృతాన్ని ఎప్పుడు కూడా వదలొద్దని చెప్తున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అదేవిధంగా నిజానికి చెప్పాలంటే శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క స్వరూపం. కృష్ణుడు వ్రాతపూర్వకంగా ఏ విధంగా అవతరించాడంటే భాగవత రూపంలో అవతరించాడు కృష్ణుడు. కాబట్టి ఈ ఎవరైతే అనన్యమైన భక్తులు ఉంటారో వాళ్ళకి చాలా ప్రియమైనది ఏమిటంటే భాగవతం. చైతన్య చరితామృతం కూడా భాగవతంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకని? భగవంతుడి గురించి, భక్తుల గురించి తెలియజేసేదే భాగవతం అంటే. ఇప్పుడు భాగవతంలో మనకి చైతన్య చరితామృతం యొక్క లీలలు ఇవన్నీ ఉండవు దానికి, కానీ తర్వాత రాబోయే యుగాల్లో భాగవతంలో చైతన్య మహాప్రభు లీలలు కూడా వస్తాయన్నమాట. తర్వాత యుగాల్లో వాళ్ళు యొక్క భాగవతంలో చైతన్య మహాప్రభు లీలలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు, మనం కారాగారంలో ఉన్నాం, ఎవరు కూడా నిబంధనలను ఉల్లంఘించలేము. ఒకవేళ మనం నిబంధనలు పాటించినప్పటికీ కారాగారం అంటే అక్కడ దుఃఖం ఉంటుంది, ఎప్పుడు అనేకమైన బాధలకు గురవుతాం మనం. అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంకా తీవ్రమైన బాధలకు గురవుతాం. కాబట్టి కారాగారం అంటేనే మనం ఎందుకుంది కారాగారం అంటే, మనకి సరైన శిక్షణ ఇచ్చి తిరిగి మంచి పౌరులుగా బయటికి పంపించడానికి కారాగారం ఉంది. అదేవిధంగా ఈ భౌతిక సంసారం కూడా మనకి శిక్షణ ఇచ్చి తిరిగి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికే భౌతిక సంసారం ఉంది. అదే సమయంలో ఇక్కడ మనం ఏదైతే భౌతికమైన కోరికలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి కూడా సదుపాయాలు ఉన్నాయి. మరి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి ఏమిటి ఉందంటే, ఆచార్యులు, భాగవతం, భగవద్గీత, ఈ గ్రంథాలన్నీ కూడా మన కోసం ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు వాటిని ఆశ్రయించాలి. అంతేగాని ఈ భౌతికమైన జ్ఞానానికి సంబంధించిన వాటిని మాత్రమే అంటిపెట్టుకుని ఉంటే మనం ఇక్కడే ఉండడం తథ్యం. ఈ భౌతిక సంసారం నుంచి బయటపడే మార్గం అసలు తెలియదు ఎవరికి. ఎప్పటివరకు అయితే శాస్త్రాన్ని మనం ఆశ్రయించాము, ముఖ్యంగా మన యొక్క సహజమైన స్థితిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే, భాగవతాన్ని, భగవద్గీత, భాగవతం, చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఏమిటి, ముఖ్యంగా భాగవతాన్ని చదవాలి అని చెప్తున్నారు సాధకులు. కనీసం ముక్తిని పొందాలి, భౌతిక సంసారం నుంచి బయటపడాలంటే శాస్త్ర అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా ఈ భౌతిక సంసారంలో ఉన్న కలతలు ఉన్నాయి, ఈ కలతల నుంచి బయటపడడం ఏదైతే ఉందో దాన్ని ముక్తి అంటున్నారు. ఆ ముక్తి ఎలాగా పొందగలమంటే, శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవలోనికి మార్చుట ద్వారానే, అంటే మన యొక్క కార్యకలాపాలని భక్తియుక్త సేవగా మార్చడం ద్వారానే ఆ ముక్తి అనేది సాధ్యం అని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధముగా కలతను భౌతికత్వము నుండి ఆధ్యాత్మికతలోనికి మార్చు అవకాశం శ్రీమద్ భాగవతం మనకు కల్పించున్నది. భాగవతంలో కూడా అనేక మంది భక్తులు ఏ విధంగా తమ యొక్క జీవితంలో అనేక కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడిని ఎప్పుడూ స్మరిస్తూ, భగవంతుడిని సేవిస్తూ వాళ్ళ యొక్క భౌతిక జీవనం గడిపారు. గడపలేదని కాదు, ఎందుకు, భౌతిక సంసారంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ భౌతిక శరీరంతో ఉన్నాం కాబట్టి భౌతిక జీవనం గడపాలి. కానీ అది ఆ విధంగా జీవిస్తూ కూడా ఏ విధంగా మనం భగవంతుడిని సేవించాలి అనేది చూపిస్తున్నారన్నమాట. అందువల్ల శ్రీమద్ భాగవతం చాలా ముఖ్యమైన గ్రంథం. ఇంకా ఇక్కడ చూస్తే మనం, ఇది పరీక్షిత్ మహారాజు గురించి జననం. యుధిష్ఠుడికి అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ చెప్తున్నారు వాళ్ళు ఎంత అంటే దిట్టలంటే, రాబోయే కాలంలో అంటే పరీక్షిత్ మహారాజు అప్పుడు చిన్న పిల్లవాడు, చివరి క్షణంలో అతను ఏ విధంగా తన యొక్క శరీరాన్ని వదిలేస్తాడు అనేది కూడా చెప్తున్నారు. ఏమిటని, వ్యాసదేవుడి యొక్క సుతుడు ఎవరైతే ఉంటారో అతని ద్వారా ఈయన జ్ఞానాన్ని పొంది ఇతను తిరిగి భగవంతుని చేరుకుంటాడని ఇక్కడ చెప్తున్నారు. వ్యాసస్థుతిని ప్రశ్నించిన పెదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయత్వమును సాధిస్తాడు. అభయత్వం సాధించడం అంటే, అభయం ఒకే ఒక దగ్గర ఉంది, కేవలం కృష్ణుని యొక్క పాదాల దగ్గరే అభయం ఉంది. కృష్ణుడు అంటే భయానికి కూడా భయం, భయానికి ఒక రూపం, భయం రూపం తీసుకొని వచ్చినట్లయితే అది కృష్ణుని ముందల నిలబడలేదు. ఎందుకంటే కృష్ణుని ముందల భయం అనేది లేదు ఎవరికి కూడా కృష్ణుని యొక్క పాదాల దగ్గర. కాబట్టి అటువంటి అభయత్వాన్ని ఎలా పొందగలడు, ఎప్పుడైతే మనం ప్రామాణికమైన ఆచార్యుల నుంచి, ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుంచి వింటున్నారు ఏమిటి భాగవతం. ఆయన ప్రామాణికమైన ఆచార్యుడు సుఖదేవ గోస్వామి. ఆ విధంగా మనం ప్రామాణికమైన ఆచార్యుడి నుంచి విన్నప్పుడే మనకి భయం అనేది తొలగిపోతుంది. లేదంటే మన యొక్క చెవులకి ఆనందం కోసం, చెవుల ఆనందం కోసం లేదా ఇంద్రియ భోగం కోసం మనం ఈ భాగవత సప్తాహ, ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు భాగవత సప్తాహ ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పరీక్షిత్ మహారాజులాగా వారం రోజులు విని తర్వాత వదిలేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. ఆ కథ నిర్వహించే, భాగవత కథ నిర్వహించే వాళ్ళు కూడా, ఆ కథని ఎవరైతే చెప్తారో వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు కేవలం ధనార్జన కోసం లేదా పేరు పలుకుబడి కోసం మాత్రమే వాళ్ళు చెప్తారు. కానీ నిజానికి వాళ్ళ జీవితంలో ఆచరణ అనేది ఉండదు. ఒకసారి భాగవతం చెప్తారు, తర్వాత దుర్గ గురించి చెప్తారు, దుర్గని కీర్తిస్తారు, వినాయకుడిని కీర్తిస్తారు, అందరినీ కీర్తిస్తారు. చివరికి చెప్పాలంటే అదే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని, ఎవరైతే మోసపూరితమైన కలియుగంలో ఉన్న రాజకీయ నాయకుడిని, అతన్ని కూడా కీర్తించడం జరుగుతుంది. మరి అటువంటి వాళ్ళ నుండి మనం కానీ శ్రవణం చేసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు, అటువంటి వాళ్ళ నుంచి శ్రవణం చేసే వాళ్ళని శ్రోతలని మూర్ఖ శ్రోతలు అంటున్నారు. ఇక్కడ వారి నుండి శ్రవణం చేయి మూర్ఖ శ్రోతలు తాము కూడా భవబంధం నుండి ముక్తులమై అభయత్వం సాధించగలమని భావించుండ్రు. ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజు వారం రోజులు విని అభయత్వాన్ని పొందాడు, ఆ విధంగా మేము పొందగలమనుకుంటారు. ఏ విధంగా ఎవరైతే ఈ వ్యాపారం చేస్తుంటారో, భాగవత కథ వ్యాపారం, అది ఒక ధనార్జన కోసం వాళ్ళు చేసే వ్యాపారం, వాళ్ళ నుంచి ఎప్పుడైతే వింటుంటారో వీళ్ళు విని మేము కూడా అభయత్వాన్ని పొందగలమని. కానీ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఎక్కువ నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందువలన, అతను ఎవరైతే భాగవతం చెప్తున్నారో అతనిలో కామక్రోధాలు తగ్గలేదు. ఇది అతను ఏ ధోరణిలో ఉన్నారు, వ్యాపార ధోరణిలో. ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా అదే ధోరణిలో ఉంటారు, భౌతికమైన లాభం పొందడం కోసం. ఎందుకని వాళ్ళకి ఎటువంటి నియమ నిబంధనలతో కూడిన సేవా భావం అనేది తెలియదు. అసలు భగవంతుడి ఆనందం కోసం ఏ విధంగా సేవ చేయాలనేది తెలియదు. వాళ్ళంతా కూడా ఈ భాగవత కథ వినడం అనేది ఇవన్నీ చేసేది వాళ్ళ యొక్క ఆనందం కోసం, ఇంద్రియ భోగం కోసం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఇంకా అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. శ్రీమద్ భాగవత వాటి అనుకరణ శ్రవణము కేవలం హాస్యాస్పదమే, ఇదంతా కూడా హాస్యాస్పదం అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకని అది హాస్యాస్పదం? వాళ్ళు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏమిటి, తన యొక్క ఇంద్రియ భోగం అంటే ఇంద్రియ భోగం నుంచి బయటపడకుండానే మనం భగవంతుడిని చేరుకుందాం అనుకుంటున్నారు. ఎలా చేరుకోగలరు? చేరుకోలేరు. ఇంద్రియ భోగం భగవంతుడి దగ్గర లేదు. భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క ఇంద్రియ భోగం ఉంది. కృష్ణుడి దగ్గర మనం కృష్ణుడి దగ్గర ఉండాలంటే కృష్ణుడి యొక్క ఇంద్రియాల కోసం మనం సేవ చేయాలి, ఆయన ఆనందం కోసం. మనం అతని దగ్గరికి వెళ్ళి కృష్ణుని మన ఇంద్రియ భోగం అక్కడ చేయలేము. కానీ వీళ్ళేమనుకుంటున్నారు మూర్ఖులు, వీళ్ళు మనం ఆనందంగా ఉంటూ మన యొక్క ఇంద్రియ భోగం చేస్తూ మనం భగవంతుని చేరుకోవచ్చు అనుకుంటున్నారు. అందుకని ఇది హాస్యాస్పదము. కనుక తమకు గల భోగానుభవ వ్యవస్థను పోషించుటకై ధనలోభులైన వారిచే నిర్వహింపబడు అట్టి భాగవత సప్తాహ కార్యంచే ఎవరినూ మోసపోరాదు అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళని తెలుసుకోవడం చాలా సులభం. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ జీవితంలో తప్పకుండా శాస్త్రం నుంచి చెప్తూ దాన్ని ఆచరిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నుంచి మనం వినొచ్చు. అలా కాకుండా వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది జీవితంలో ఇంకొకటి ఉంటుంది సాధారణంగా. అటువంటి వాళ్ళ నుండి వినడం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక గురు శిష్య పరంపరలో ఉన్న ఆచార్యుడై ఉండడం చాలా ముఖ్యం మనం భాగవతం వినాలంటే. లేదంటే వాళ్ళ నుంచి వినడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. అది కూడా కేవలం శ్రమయే వహి కేవలం, మన యొక్క సమయాన్ని మన యొక్క శక్తిని వృధా చేసుకోవడమే కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. ఎందుకని మనం ఈ రోజుల్లో బయట చూస్తే చాలామంది చెప్తుంటారు, మేము పలానా వాళ్ళ నుంచి టీవీలో చూస్తున్నామండి, వింటున్నామండి, అతను చెప్తున్నారు చాలా బాగుందని. కానీ మనం వాళ్ళ చూడొచ్చు, వింటున్నారు చాలా బాగుంది, ఏమైనా మార్పు వస్తుందంటే ఏమీ మార్పు లేదు. మరి భాగవతం విన్నాం, ఏం మార్పు వచ్చింది? ఏ విధంగా నువ్వు మంచి లక్షణాలు ఏర్పరచుకున్నావు, ఏ విధంగా ఇంద్రియ భోగాన్ని వదిలేసావంటే ఏమీ లేదు. సాధారణంగా ఇదివరకు ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అంతే ఉన్నాం, కానీ బాగుంది బాగుంది అంటే. కాబట్టి వాళ్ళు ఈ విధంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. కాబట్టి మన విలువైన మనిషి జీవితాన్ని వృధా చేయకుండా మనం భాగవతాన్ని ఆశ్రయించాలి. ముఖ్యంగా ఈ భాగవతాన్ని మనం భక్త్యా మామ అభిజానాతి, భక్తుల ద్వారా మనం అర్థం చేసుకోవాలి, భక్తి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అంటే సేవాభావం అనేది ఉండాలి. సేవాభావం ఎలా వస్తుంది? ఎవరైతే సేవ చేస్తున్నారో భక్తులైన వాళ్ళు, వాళ్ళ నుంచి మనం శ్రవణం చేసినప్పుడు మనలో కూడా ఆ సేవాభావం అనేది వస్తుంది. లేదంటే ఊరికే చదవడం వలన పండితులయ్యో అంటే చాలామంది శ్లోకాలు అనర్గళంగా చెప్పగలరు. అటువంటి పండితుల ద్వారా వినడం వలన ఉపయోగం లేదు. ఎవరైతే వాళ్ళ జీవితం భాగవతం అవుతుందో అంటే భగవంతుడి సేవకు అంకితం అవుతుందో వాళ్ళ నుంచి వినడం వలన మనకి ప్రయోజనం, కానీ వేరే ఇతరుల ద్వారా వినడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మన యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే భాగవతులు ఉంటారో, నిజంగా వాళ్ళ యొక్క జీవితం భగవంతుడికి అంకితమై కృష్ణుడికి అంకితమై ఉంటుందో, వాళ్ళ నుంచి మనం వినడం వల్లనే ప్రయోజనం. కొద్ది సమయమైనా చాలు. అనేక సార్లు భాగవతులు కాని వాళ్ళ నుంచి ఎన్నిసార్లు విన్నా ఉపయోగం లేదు. జీవితంలో ఏ కొద్దిపాటి సమయమైనా భాగవతం నుంచి వింటే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనల్ని ఉద్ధరిస్తుంది, అదే మనకి అభయాన్ని ఇస్తుంది. ఎందుకని, వాళ్ళ దగ్గర కృష్ణుడు ఉంటాడు కాబట్టి ఆ కృష్ణుడి గురించి మనం నిజంగా తెలుసుకోగలము భక్తుల ద్వారా. వాళ్ళు కృష్ణుడిని మనకు కూడా అందివ్వగలరు, మనకు కూడా కృష్ణుడిని దర్శింపజేయగలరు. ఎప్పుడైతే వాళ్ళని మనం అనుసరిస్తామో, వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని సేవిస్తామో, అప్పుడు మనం నిజమైన జ్ఞానాన్ని పొందగలం, నిజంగా మనం కృష్ణుని చేరుకోగలం. లేదంటే ఈ విధంగా మోసపూరితమైన భాగవతంతో వ్యాపారం చేసేవాళ్ళ నుంచి ఎప్పుడు కూడా మనం వినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క అంటే ఈ ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో వాళ్ళంతా భౌతిక దృష్టితోనే ఉంటారు, ఆధ్యాత్మిక దృష్టి ఉండదు వాళ్ళకి. భౌతిక దృష్టితో ఉండడం వలన అవన్నీ ఏముంటుంది, భాగవతం భౌతికంగా చేసే ధర్మాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మోసపూరితమైనవి. కాబట్టి అటువంటి ఎవరైతే భాగవతం చెప్తుంటారో వాళ్ళంతా కూడా జనాన్ని మోసం చేస్తున్నట్లే. ఎందుకని, నిజమైన మార్గం కృష్ణుని సేవించే మార్గం చూపించకుండా తప్పుద్రోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఏమని చెప్తుంటారు, మీరు మీ చేసేవన్నీ చేయండి కానీ భాగవతం వినండి. మీరు ఇక్కడ ఎవరైతే భాగవతం ఒక వారం రోజులు వింటారో వాళ్ళందరూ కూడా ముక్తి వచ్చేస్తుందని రాదు. అది విన్న తర్వాత దాన్ని ఆచరిస్తే అప్పుడు మనం భగవంతుని చేరుకోగలం, కృష్ణుని పొందగలం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా రకరకాలుగా మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.